మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ రాత్రి ఉజ్జీవ మహాసభలకు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడతాడు అని నేను నమ్ముతున్నాను. దయచేసి తల్లు వంచి కన్నులు ముయ్యండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి రండి. దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రి మీ వాక్యంతో మమ్మల్ని దర్శించు. పౌలు బర్నబాలు సమాజ మందిరాల్లో నీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, మరుసటి విశ్రాంతి దినం ఆ పట్టణమంతా కూడి వాక్యం వినడానికి వచ్చారంట. దేవా, అటువంటి కృప మీరు మాకు దయచేయండి. పట్టణాలు నీ మందిరంలో చేరి ప్రార్థన చేసి వాక్యం వినట్లుగా, యోనా కాలంలో నినివే పట్టణం అంతటికీ సువార్త ఎలాగా నినదో, ప్రభువా మీరు మాకు అటువంటి కృప దయచేయండి. దేవా మమ్మల్ని దర్శించండి. ప్రభువా మాతో మాట్లాడండి. ఈ కూడికలు మిషనరీలను తయారు చేయాలి, ప్రవక్తలను తయారు చేయాలి, అపోస్తలను తయారు చేయాలి. నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోనండి. యేసు నామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. లూకా సువార్త 5:1-4 చదువుకుందామా?
జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గెన్నెసరేతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిల్లో సీమోందైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతుకు నడిపించి చేపల పట్టుడుకు మీ వలలు వేయడని సీమోన్తో చెప్పగా.
జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉన్నారంట. దేవుని వాక్యం వింటూ ఉంటే దేవుని మీద నీకు ప్రేమ పొంగుతూ ఉంటది. ఆయన వాక్యం నీ పాదాలకు దీపం, అది నీ త్రోవకు వెలుగు. ఆ వాక్యం నీకు ఉదక స్నానం చేయిస్తుంది. ఆయన వాక్యం వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది. ఆయన వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైనది. ఆయన వాక్యం సత్యమైనది. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన వాక్యం అగ్ని వంటిది, అది బండలను పగలగొట్టే సుత్తెలాంటిది. నువ్వు ఆయన వాక్యం వినుచు ఉన్నప్పుడు ఆయన మీద పడిపోతూ ఉంటావు. నాకు యేసు కావాలి. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వ్యక్తి ఉన్నాడు, అతడు దేవుని వాక్యం వింటూ ఉన్నాడు. పౌలు అతని వైపు తేరి చూస్తూ ఉన్నాడు. పౌలిచ్చిన వర్తమానం ఆ వ్యక్తిలో విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంది. ఆ విషయం ఆత్మలో పౌలు గ్రహించాడు. పుట్టుకి దగ్గర నుంచి అతను నడవలేడు. ఆ వాక్యం యొక్క వల్ల కలిగిన విశ్వాసంతో అతడు పౌలు మాట విని దిగ్గులు లేచి నడిచాడు. ఆయన వాక్యం నీలో విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. అది నీ నడవలేని స్థితిని నడిపిస్తుంది. ఆయన మాట విని పేద వస్త్రములతో కట్టబడిన వాడై లాజరు వెలుపలికి రాలేదా? ఆయన వాక్యం హెస్కేలు కాలంలో ఎండిన ఎముకలు మహాసైన్యంగా చేయలేదా? నా ప్రియమైన స్నేహితులారా, ఆయన వాక్యంలో ఉన్న శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. కీర్తనల గ్రంథంలోనికి మనం వెళదాం. 138:2 చదువుకుందాం.
నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు.
నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేశావు. ఆయన నామములో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. అది భూమి మీద కావచ్చు, మరి ఎక్కడైనా నువ్వు కావచ్చు, మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. అయితే ఆయన నామం కంటే ఆయన వాక్యం గొప్పది. ఆయన నామమే భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారు. అపొస్తలుల కార్యము 2:21 ఆ విషయం వ్రాయబడి ఉన్నది. మరి ఆయన నామంలో ప్రజలు స్వస్థపరచబడ్డారు. ఆయన నామంలో ప్రార్థన చేసిన వారిని రక్షించాడు. ఆయన నామం అన్ని నామాల కంటే పైనున్న నామం. మరి అటువంటి నామం కంటే కూడా ఆయన వాక్యం గొప్పదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన వాక్యం నీ యొద్దకు వచ్చింది ఈ రాత్రి. ఆయన వాక్యం ప్రకటించిన తోడనే వెలుగు కలిగింది. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి సమస్తము పారిపోతుంది. నా సహోదరుడా, సహోదరి, ఆయన వాక్యం నీకు అర్థం లాంటిది. అర్థంలో నీ ముఖం ఎలా నువ్వు చూసుకోగలుగుతావో, నీ జీవితం వాక్యంలో నీకు అలాగా కనపడుతుంది. నీవెవరు ఆ వాక్యం చెప్పింది, నువ్వు ఎటు వెళ్ళాలో వాక్యం చెప్పింది, నువ్వు ఏం చేసావో వాక్యం చెప్పింది, నిన్ను ఎవరు రక్షిస్తారో వాక్యం చెప్పింది, ఎట్లా నీ జీవితంలో నడవాలో దేవుని వాక్యం చెప్పింది. ఆయన వాక్యం చదువు నీవు, ఆయన వాక్యం నీకు బోధిస్తుంది. యోబు ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? యోబు గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్దామా, 6:24.
నాకు ఉపదేశము చేయుడి, నేను మౌన్నై ఉండెదను, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి.
నేను ఏ విషయమందు తప్పిపోతునో అది నాకు తెలియచేయండి. యోబు భూమి మీద అటువంటి యథార్థవంతుడు లేడు. అతడు నోటి మాట యందు కూడా తప్పు చేయలేదని దేవుని వాక్యంలో రాయబడింది. భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినోడు. దేవుడే అపవాది ముందు సాక్ష్యం చెప్పాడు యోబు గురించి. అటువంటి యోబు అంటున్నాడు, నాకు ఉపదేశం చేయి, నాకు వాక్యం కావాలి, ఏ విషయంలో నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయబడాలి. మరి ఎంత శ్రేష్టమైన వాక్యమో మీరు గమనించారా? ఆ వాక్యం చదవకుండా నీ దినభాగం మొదలు ప్రారంభిస్తున్నావా? వాక్య ధ్యానంతో నీ దినం ప్రారంభించబడుతుందా? దేవుడు మాట్లాడటంతో నీ దినం ప్రారంభించబడిందా? మనుషులతో మాట్లాడుతూ నువ్వు దినమును ప్రారంభిస్తున్నావా? అయితే యేసు ప్రభు యొక్క కనుదృష్టి ఆ ధ్వనుల దగ్గర వలలు బాగు చేసుకునే వారి మీదకు వెళ్ళింది. వలలు మన హృదయానికి సాదృశ్యమై ఉన్నాయి. ఆయన కనుదృష్టి మన మీదకు రావాలి అంటే మనం కడగబడడాన్ని ప్రేమించాలి. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉన్నారు. యేసు ప్రభు ఆ రెండు ధ్వనులను చూచాడు. కడగబడాలి, దిద్దుకోవాలనుకుని నిన్ను చూస్తున్నాడు ఆయన ఈరోజు. నువ్వు పిలవలసిన పల్లె ఆ ధ్వనిలోకి ఆయనే అడిగెక్కుతాడు. ఆయన మనం వాక్యాన్ని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, వాక్యం కొరకు ఆకలిగా ఉన్నామని చెప్తున్నాం, కడగబడే విషయానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం కదా. నా ప్రియమైన స్నేహితులరా, యేసు ప్రభు సీమోనుదైన ఒక ధ్వని ఎక్కాడు, దరి నుండి కొంచెం త్రోయమని చెప్పాడు, ఆ ధ్వనిలో కూర్చున్నాడు, జన సమూహములు కాని బోధిస్తున్నాడు. మన ధ్వని ప్రజలకు స్వార్థ కొరకు ఉపయోగపడాలి. నువ్వు కడగబడితే యేసు ప్రభు ఆ ధ్వనిని చూస్తాడు, ప్రభువే అడిగి ఆ ధ్వనిని ఎక్కుతాడు. సమరస్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆమె ద్వారా స్వార్థ వెళ్ళింది. పాపాన్ని ఒప్పుకొనడం, విడిచిపెట్టడం అనేది జీవితంలో శ్రేష్టమైంది నా స్నేహితుడా. బోధించడం చాలించడం అయిపోయింది. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, వాక్యం విన్నాం, మారు మనసు పొందాం, మన ద్వారా సువార్త పని జరుగుతుంది, ప్రభు సంఘాన్ని కడుతూ ఉన్నాడు, ఆత్మలు వస్తూ ఉన్నాయి, అక్కడితో మనం ఆగిపోవడం దేవుని చిత్తం కాదు. ఏ వ్యక్తి ధ్వనిలో అయితే ప్రభు ఉన్నాడో, ఏ ధ్వని నుండి అయితే సువార్త జనులకు వెళ్ళిందో, ఇప్పుడు జనములకు ప్రభు బోధించడం ఆపేసి సీమోనుకు దేవుడు బోధిస్తున్నాడు. ప్రభు ఎవరినైతే సువార్త కొరకు ఉపయోగించుకున్నాడో, ఏ వ్యక్తి అయితే వలలు బాగు చేసుకున్నాడో, ఆ సీమోనుతో దేవుడు చెప్తున్నాడు, నీ ధ్వనిని కొంచెం లోతుకు నడిపించు, అప్పుడు మీరు చేపలు పడ్డానికి వలవేయండి. ప్రభువు ప్రజలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన, ఆ తర్వాత సీమోను చేపలు పట్టమని చెప్పాడు. దేవుడు తన పనికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాడు? తన ప్రజలకు ప్రాధాన్యత ఇస్తాడు. అలాని నీ వృత్తిని ఆయన నిర్లక్ష్యం చేయడు, అలాని ఆయన నిన్ను దరిద్రుని చేయడు, అలాని నీ వ్యాపారాన్ని దెబ్బతీయడు. ఆయన అత్యంత కృపయు జాలి కలిగిన వాడని యోనా దేవుడు గురించి నినివే పట్టణం విషయంలో సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు మీరు వలవేయండి చేపలు పడ్డానికని పేతుతో చెప్తున్నాడు. ఇది మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. మనం కూడా మన భక్తి జీవితంలో లోతుకు వెళ్ళాలి. వెళ్లాలని మనం కూడా ప్రయాసపడ్డాం, కానీ మనం ఏమీ లోతుగా వెళ్ళలేకపోయాం. ఎలాగా సీమోను పేతురు రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప పట్టలేదో, నీవు కూడా లోతైన భక్తి నీ జీవితానికి అంటలేదు అని చెప్పాలి. ఆశ లేదని నేను చెప్పడం లేదు, దాన్ని సాధించలేకపోయావు నీవు. అవును, పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. అవును, నువ్వు ప్రార్థన చేయడానికి ప్రయాసపడ్డావు, పరిశుద్ధమైన జీవితం చేయడానికి ప్రయాసపడ్డావు, దేవుని కొరకు కరిగిపోవడానికి ప్రయాసపడ్డావు, కానీ నీ ప్రయాస నీ ఆశ అడి ఆశలైపోయినట్లుగా ఈ రాత్రి కనబడుతుందా? ఈ రాత్రి దేవుని మాటకు నువ్వు లోబడు. పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున నేను వలవేస్తాను. వాస్తవానికి పేతురు చేపలు పట్టువాడు. యేసు ప్రభు వడ్డంగి పని చేసిన వాడు. తన తండ్రికి 30 సంవత్సరాలు యేసు ప్రభు వారు సహాయం చేశారని బైబిల్ చెప్తుంది. మనమైతే ఏమంటాం, ప్రభు నాకు చేపలు పడ్డంలో నేను సీనియర్ని, నువ్వు కార్పెంటర్ పనిచేసిన వాడివి, నీకు అనుభవం లేదు నాయన. ఒకవేళ మనం అలాగా చెప్పి ఉండేవాళ్ళవేమో. పేతురు దేవుని మాటకు విధేయత చూపాడు. అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయని బైబిల్ చెప్తుంది. నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు, నీ బలాన్ని పక్కన పెట్టు, నీ అనుభవాన్ని పక్కన పెట్టు, ఇవేవి దేవునికి నీ దగ్గర నుంచి అక్కర్లేదు. నీ విధేయత దేవునికి అవసరం. ప్రభు నీ జీవితంలో నీ విధేయతను చూస్తాడు ఆయన. నా ప్రియమైన స్నేహితులారా, నీ ధోనిను ప్రభు కొరకు ఈ దినం లోతుగా నడిపించు. అలసిపోయానని చెప్పొద్దు. ఆయన దృష్టిలో 1 దినం 1000 దినములుగా చేయగలడు, 1000 దినాన్ని 1 దినముగా చేయగలడు. మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వెళ్దాం. ఒడ్డును వల వేస్తే ఏం జరిగిద్ది? చిన్న చిన్న చేపలు పడతాయి, నత్తలు పడతాయి, వలలు బాగు చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. మొత్తం చూస్తే మనం ప్రయాస ఎక్కువ, ఫలితం తక్కువ కనపడుతుంది. అయితే లోతుకు మనం వెళ్ళినప్పుడు సముద్రం నిమ్మళంగా ఉంటుంది. అక్కడ మంచి పెద్ద చేపలు పడే అవకాశం ఉంటుంది. నువ్వు భక్తి జీవితంలో లోతుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో ఏ పరిస్థితులు కలిగినప్పటికీ అక్కడ నువ్వు నిమ్మళంగా ఉంటావు. ఈ దినం వాక్యాన్ని ఒకసారి గమనించండి. మీరు షడ్రక్ మెషక్ అభిద్నుగోలు ప్రతిమకు నమస్కారం చెయ్యాలి. వీళ్ళు దానియేలు గ్రంథంలో మనకు కనపడతారు. ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే వారి అగ్నిగుండంలో వేయబడతారు. ఆ విషయం వారి ముగ్గురికి బాగుగా తెలుసు. అగ్నిగుండం 7 రెట్లు అధికం చేయబడింది వేడి, అయినను వాళ్ళు నిమ్మళంగా ఉన్నారు. అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళు ఏసీ రూమ్ గా వాళ్ళు ఫీల్ అయ్యారు. అగ్నిగుండం వాళ్ళకి హాని చేయలేదు. అగ్నిగుండంలోకి వెళ్తామన్న భయము వారికి లేదు. ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము ఆయన్ని సేవిస్తామని చెప్పారు. నా ప్రియులారా, నువ్వు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్లాలని నీకు తెలిసినా నువ్వు నిమ్మళంగా ఉంటావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రభువు నీకు అటువంటి కృపనిస్తాడని గుర్తుపెట్టుకో. బైబిల్ ఎప్పుడు మనల్ని లోతుకు తీసుకుని వెళ్తుంది. ఆయా దినములను ఆయా కాలములను మనం గమనించినట్లయితే దినములు గడిచే కొలది ప్రభువు తన బిడ్డలను లోతుగా నడిపించాడు. విషయాలు ఏదైనప్పటికీ మన కనుదృష్టి ఎప్పుడు ఆహారం గురించే, మన ఆలోచనలు ఎప్పుడు వాటి గురించే చూస్తూ ఉంటాం. యోసేపు ఐగుప్తుకి గవర్నర్ గా పనిచేశాడు 80 సంవత్సరాలు. అప్పుడు ధాన్యాన్ని బాగా పండినప్పుడు కొట్లలో కూర్చాడు. కరువు కాలంలో ఆ ధాన్యాన్ని తీసి కొలిసి అమ్మాడు. మరి మోషే ధాన్యాన్ని కొలిచి అమల ఆకాశం నుండి కురిపించాడు. యేసు ప్రభు ఏం చెప్పారు? నా శరీరం తిని నా రక్తం త్రాగండి, వాణ్ణి అంచి దినాన్ని నేను వాణ్ణి లేపుతానన్నాడు. యోసేపు కాలం ధాన్యాన్ని కొలిచి అమ్మిన కాలం, మోషే కాలం ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించే కాలం. యేసు ప్రభు కాలం కొలిసే కాలం, కురిపించే కాలం కాదు. ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన మన భక్తి జీవితంలో లోతుల్లోనికి ప్రభు నడిపిస్తాడు. యోసేపు కాలంలో యోసేపు చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు ఫరోకి కలొచ్చింది, 7 సంవత్సరాలు బాగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది. ఫరో తన కలను వివరించాడు శగురుగాండ్రకి, గాలి విద్య కలిగిన వారికి. ఎవరు దాని యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారు. దేవుడు ఎప్పుడు మొదటి అవకాశం పరిశుద్ధులకి ఇవ్వడో, ఫస్ట్ అన్యులకు దేవుడిస్తాడు. వాళ్ళు దాన్ని చెయ్యలేరు, అప్పుడు పరిశుద్ధులకు దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు మనకు అవకాశాలు చివరిస్తాడు, శాశ్వతంగా వాటిని ఉంచుతాడు. నీకు నాకు మొదటి అవకాశాలు కావాలని కోరుకుంటున్నామా? ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. బబులోను దేశపు రాజైన నెబుకద్నెజర్ కాలాన్ని మనం చూస్తే, దానియేలు అనే ఒక యూదుడు బానిసగా దేశానికి తీసుకురాబడ్డాడు. చరిత్ర ఆధారాన్ని బట్టి అప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. కల్దీయుల విద్యను అభ్యసించే గ్రూప్ లో దానియేలు ఉన్నాడు. దానియేలుకి రాజులు తినే భోజనం తినడం ఇష్టం లేదు. అలా చేసి తాను అపవిత్రుడు కాకూడదని దానియేలు నిర్ణయించుకున్నాడు. దానియేలు గ్రంథం 8:8 ఆ విషయం మనకు కనబడుతుంది. అయితే ఆ దేశపు రాజుకి కల వచ్చింది. కల ఆ రాజు మర్చిపోయాడు. జ్ఞానులందరినీ పిలిచాడు, నాకు కళ చెప్పాలి, కళ అర్థం చెప్పాలి. వాళ్ళు ఆ జ్ఞానులు ఏం చెప్పారో తెలుసా? ఈ విషయాన్ని ఎవ్వరూ చేయలేరు. నా ప్రియమైన స్నేహితులారా, దానియేలు గ్రంథం 2:11 చదువుకుందాం.
రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవ్వరినూ ఈ సంగతిని తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్యన ఉండవు కదా.
దేవతలు మాత్రమే ఈ పని చేయగలరు, శరీరులు ఎవ్వరూ కూడా కళా కళార్థాన్ని చెప్పలేరు అని వారు చెప్తూ ఉన్నారు. రాజు జ్ఞానులందరినీ సంహరించబడాలని ఆజ్ఞ చేసినాడు. దాని ఆ రాజుకి కోపం అధికమైపోయింది. ఆ శాసనం బయలుదేరిందని దానియేలు తెలుసుకుని తన స్నేహితులతో ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ప్రార్థన చేయమని హెచ్చరించాడు. అప్పుడు దేవుడు దానియేలుకి మరుగైన మర్మములు బయలుపరిచినాడు. దానియేలు కళను కల అర్థాన్ని చెప్పాడు. మనం అపొస్తల కార్యములు 5 వచ్చినట్లయితే, అననీయ సప్పీరా ఏకమై పొలం అమ్మారు, కొంత దాచుకున్నారు కొంత తెచ్చారు. పేతురు క్లియర్ గా అననీని అడిగాడు, అననీయ ఎందుకు నీ భూమి వెలను కొంత దాచుకుని కొంత తెచ్చావు, ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేశావు? నా ప్రియమైన స్నేహితులారా, ఆ మాటలు వినుచూనే అననీయ పడి ప్రాణం విడిచాడు. యోసేపు కాలం కళలు అర్థం చెప్పే కాలం, దానియేలు కాలం కళ కళ అర్థం చెప్పే కాలం అది, పేతురు కాలం పరిశుద్ధాత్మని కాలం అది. అది సమస్తమును ఎవరూ చెప్పకుండానే బయలుపరిచే కాలం. పేతురుకి అననీయ వారు పొలమమ్మి కొంత దాచారని ఎవరూ చెప్పలేదు. అలాగని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. దేవుని ఆత్మ సమస్తమును బయలుపరిచింది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులరా, నీ పాపం గురించి ఎవరూ చెప్పవలసిన పని లేదు దేవునికి. ఈ రాత్రి నీతో తేటగా నీ పాపం విషయమైన వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. నీవు ఎవరికి నీ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నీ విషయమై ఎవరు సేవకుడికి చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు మన మధ్య పనిచేస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును బయలుపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన 33.5 ఈ లోకంలో ఉన్నాడు. 3.5 ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య కాలంలో ఆయన కానుక పెట్టి దగ్గర ఒకరోజు కూర్చున్నాడు. అందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. పేద విధవరాలు 2 వేసిందని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారు అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని చెప్పాడు. ప్రిలరా, పేతురు కాలాన్ని మనం చూచినట్లయితే ఆయన కాలంలో ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చోలేదు. ఆయన కాలంలో పొలమమ్మి ప్రజలు తీసుకుని వచ్చారు, ఇళ్ళమ్మి తీసుకుని వచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టారు. మనం పౌలు కాలంలోకి వచ్చినట్లయితే రోమ 16:3 ప్రకారం ఆకులు ప్రిస్కెలలు తమ ప్రాణాలను పౌలుకి ఇవ్వడానికి తెగించారు, గలతీయులు తమ కళ్ళు ఒడిబికి పౌలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు కాలం కానుక పెట్టి దగ్గర కూర్చున్న కాలం అది. పేతురు కాలం పొలము ఇళ్ళు అమ్మి దేవుని రాజ్యాన్ని కట్టిన కాలం. పౌలు కాలం తమ ప్రాణాలను కళ్ళను కూడా సేవకుడు కొరకు ఇచ్చినటువంటి కాలం. నా అంతరంగంలో ఉన్నటువంటి విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దినములు గడిచే కొలది దేవుడు తన ప్రజలను లోతుల్లోనికి నడిపించాడు. మరి నిన్ను ప్రభు లోతుగా నడిపిస్తున్నాడా? నీవు కానుకిచ్చే విషయం దేవుడు నిన్ను లోతుగా తీసుకెళ్తాడు. నీ ఆహార విషయమై దేవుడు లోతుగా తీసుకెళ్తాడు. దేవుడు తన ప్రత్యక్షతల విషయమై దేవుడు నిన్ను లోతుగా తీసుకెళ్తాడు. నువ్వు ఒడ్డుకొచ్చి ఆత్మ సంబంధంగా చల్లారిపోయావా? దేవుని కృపను బట్టి లోతులోనికి వెళ్ళావా? నువ్వు రక్షించబడినప్పుడు 10 ప్రతిరోజు చదివి ఉండొచ్చు. ఈరోజు 5 చదవడం దేవుని చిత్తం కాదు. రక్షించబడినప్పుడు 1 ప్రార్థన చేస్తుంటావు నువ్వు. ఈరోజు 1/2 ప్రార్థన చేయడం దేవుని చిత్తం కాదు. రక్షించబడినప్పుడు ఉపవాస ప్రార్థన చెల్లావు, సంఘానికి స్త్రీల కూడికి వెళ్ళావు, ఆరాధనకు వెళ్ళావు, పరిచర్య చేశావు, కుటుంబలప్పుడు ఉపవాసుని ప్రార్థన చేశావు, కుటుంబ ప్రార్థన చేశావు, ఆల్ నైట్ ప్రేయర్ చేశావు, ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన చేశావు. ఈరోజు అవన్నీ ఏమైపోయినాయి? ఉపవాస ప్రార్థన చేయమంటే గ్యాస్ ప్రాబ్లం అంటున్నావు, ఆల్ నైట్ ప్రేయర్ చేయమంటే షుగర్ వచ్చింది అంటున్నావు, ఆరాధనకు వెళ్ళలేదంటే టీవీలో వాక్యం వింటున్నాను అంటున్నావు, అబ్బా స్త్రీల కూడికలకు వెళ్ళడానికి నాకు టైం లేదంటున్నావు, కన్వెన్షన్ టైంలో ఉపవాస ప్రార్థన చేయడానికి నాకు కుదరడం లేదంటున్నావు, ప్రభు బల్లలో పాలు పప్పులు పొంది ఎన్ని మాసాలు అయిపోయింది, నీవు ఆత్మలను మందిరానికి నడిపించడంలో నువ్వు ఎక్కడున్నావు? ఒకప్పుడు సంఘంలో నువ్వు ఆంధ్రీలాగున్నావు, ఈ రోజు నీ భక్తి జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్న యోధావలే అయిపోయావు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోతుకు నడవడం అనేది ప్రభు చిత్తమై ఉన్నది. అప్పుడే విస్తారమైన చేపలు పడతాయి, అప్పుడే రెండు దోణలు నిండిపోయిన చేపలు పడ్డాయని బైబిల్ చెబుతుంది. ఈ రాత్రి ప్రభు నిన్ను దీవిస్తాడు. నువ్వు లోతుకు వెళ్లే కొలది ప్రభు నిన్ను నడిపిస్తాడు. దినములు గడిచిన కొలది ప్రభు నిన్ను లోతుకు తీసుకెళ్తాడు. నువ్వు భూ సంబంధమైన వాటిని చూడొద్దు. ప్రిడాని ఆత్మల వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావని ప్రభు చెప్పాడు. నువ్వు ఆత్మల వర్ధిల్లు, నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. ఒక్కసారి గమనించాలి నీవు, పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. అది యూదులకు ఇష్టమైన కార్యమని హేరోదు దాన్ని జరిగించాడు. అప్పుడు అంతకు ముందే యాకోబుని ఖడ్గంతో హేరోదు చంపించేశాడు. ఇప్పుడు పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు దొంగల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించి పేతురుని తట్టి లేపాడు. పౌలు శీలలు మాసిదోనియా దేశంలో ఫిలిప్పులో పనిచేస్తున్నారు. యూరప్ లో మొట్టమొదట దైవ దర్శనం చొప్పున పౌలు వెళ్లి పనిచేశాడు. దేవుని కృపను బట్టి లూదియా హృదయం తెరవబడింది. యూరప్ లో మొట్టమొదట పరిచర్య చేసిన వాడు పౌలు. లూదియా ఐరోపాలో మొదటి విశ్వాసి. నా ప్రియమైన స్నేహితులరా, లూదియా హృదయం ఎంత బాగుగా దేవుని కొరకు తెరిచిందో నాకు తెలియదు, కానీ లూదియా హృదయం తెరవబడిన తర్వాత యూరప్ అంతా సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. యూరప్ నుంచి ప్రపంచమంతటికి సువార్త వెళ్లిందని మనకు తెలుసు. భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి సువార్త వచ్చింది. ఇంగ్లాండ్ యూరప్ లో ఉంది. నా ప్రియులారా, సౌత్ అమెరికా లో స్పానిష్ మాట్లాడతారు, ఎక్కువగా స్పానిష్ మాట్లాడతారు. స్పెయిన్ యూరప్ లో ఉంది, అక్కడి నుంచి సువార్త అక్కడికి వెళ్ళింది. నార్త్ అమెరికా, అమెరికా ఖండాన్ని మనం చూస్తే ఆ బ్రిటిష్ వాళ్లే అక్కడికి వెళ్లి పనిచేశారు. ఆస్ట్రేలియా ఖండానికి మనం గమనించినట్లయితే బ్రిటిష్ వాళ్లే అక్కడ పనిచేశారని మనం చూడొచ్చు. ఆఫ్రికాని డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, జర్మన్స్, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఈ నలుగురు యూరోపియన్సే. నా ప్రియులరా, యూరప్ నుంచి ఆసియాకు సువార్త వచ్చింది, ఐరోపా నుంచి ఆస్ట్రేలియాకు సువార్త వచ్చింది వెళ్ళింది. ఐరోపా అంతా సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. నార్త్ అమెరికా ఖండానికి, సౌత్ అమెరికా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి సువార్త ఐరోపా నుంచి వెళ్ళింది. చరిత్రలోనికి వెళితే ఈ విషయాలు స్పష్టంగా మనకు తెలుస్తాయి. కాబట్టి పౌలుని దేవుడు నడిపించాడు, దేవుని చిత్తం నెరవేరింది. అయితే పౌలు శీలలు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దెయ్యం కేకలు పెడుతుంది. పుతోను దెయ్యం పట్టినది సోది చెప్పుడు చేత వారి దాని యజమానులకు బహు లాభం వస్తూ ఉంది. ఆమె పౌల్ని మమ్మల్ని వెంబడిస్తూ ఉంది. ఈ మనుషులు సర్వనతులని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారని చెప్తూ ఉంది. ఆమె అనేక దినాలు అలా చేయుచూ ఉండగా పౌలు యేసుక్రీస్తు నామంలో ఆ దెయ్యాన్ని వెళ్లగొట్టాడు. అది ఆ దెయ్యం వెళ్లిపోయింది. దాని యజమానులు సోది చెప్పుడు చేత వచ్చే లాభం పోతుందని పౌలు శీలను బాగా కొట్టి చెరసాల్లో పడేశారు. బొండలు వేసి బిగించారు, చెరసాల్లో లోపలికి త్రోసేశారు. అయితే మధ్యరాత్రి పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారు. ఖైదీలు వింటూ ఉన్నారు. పేతురు కాలం చెరసాల నిశ్శబ్దం ఉంది, చీకట్లో ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. పౌలు తాను నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. ఆ రాత్రి భూకంపం వచ్చింది, జనులు ఎవరు చచ్చిపోలేదు, గోడలు పడిపోలేదు. అది మానవ సంబంధమైన ఎర్త్కే కాదది, అది ఆత్మ సంబంధమైన భూకంపం. పౌలు చెరసాలను మందిరంగా మార్చేశాడు. గాయాలు ఆయన ఏం చేయలేదు, బొండలు వేసి బిగిస్తే అవి ఏం చేయలేదు, బాగా కొట్టారు అదేమి చేయలేదు. పేతురు చెరసాల్లో ఉంటే దేవుని దూత చేతన్ని తట్టి లేపింది. పేతురు కాలంలో దేవదూత అవసరమైంది, పౌలుకి దేవదూతలు అక్కర్లేదు, ఆయనే ఒక దేవదూత. పేతురు కాలంలో దూత వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చింది. పౌలు కాలంలో గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం. నా ప్రియమైన స్నేహితులరా, పౌలు ఆ రాత్రి ఆత్మహత్యలు ఆపు చేశాడు. ఆ రాత్రి జైలు అధికారికి సువార్త చెప్పాడు. ఆ ఇంటి వారికి బాప్తీసమిచ్చాడు. సేవకులమైన మేము పగలు బాప్తీసమిస్తుంటాం, పౌలు రాత్రులు బాప్తీసమిచ్చాడు. ఆయన నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు చెరసాల్లో ఉండి నిద్రపోవాలనుకుంటున్నావా, చెరసాలను మందిరంగా మార్చాలనుకుంటున్నావా, పరిస్థితులకు నువ్వు భయపడాలనుకుంటున్నావా, పరిస్థితుల్లో ధైర్యంగా పనిచేయాలనుకుంటున్నావా? నిన్ను గాయాలేం చేయలేవు, చెరసాలు నిన్నేం చేయలేదు, నిన్ను సువార్తలో ఎవడు ఆపలేడు. నువ్వు దేవుని చేత వెలిగించబడిన దీపం. నీవు నువ్వు ఆరిపోవు ఎప్పటికీ, నువ్వు ఆత్మ సంబంధంగా మండు. పౌలుకి ఎవరు బెయిల్ ఇచ్చేవాడు లేడు, బెయిల్తో బయటికి తెచ్చేవాడు అవసరం లేదు. పౌలుకి ఏ మనుషుణ్ణి పౌలు ఆశ్రయించలేదు. ఈ రాత్రి అదే దేవుడు నీతో కూడా ఉన్నాడు. ప్రజలు ఏం చెబుతున్నారు? మమ్మల్ని కొట్టారండి, ఆ మతస్థులు కొట్టారు, ఈ కులస్థులు కొట్టారు అని చెప్తున్నారు. మా చర్చి పడగొట్టారండి అని చెప్తున్నారు. నేను ఒక మాట మీకు చెప్తాను, ఎవరైతే మనల్ని కొడతారో వాళ్లకి దేవుడు మన తెల్ల చొక్కా వేసి వాళ్ల ద్వారా పని జరిగిస్తాడు. స్టెఫెన్ సావుకి సౌలు సమ్మతించాడు. స్టెఫెన్ తెల్ల చొక్కా సౌలు వేసుకుని పౌలుగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనల్ని ఎవడైతే కొడతారో దేవుడు మన తెల్ల చొక్కా తీసి వాళ్ళకి వేస్తాడు. జరగనివ్వండి ఈ దేశంలో ఆ కార్యాలు. భారతదేశంలో స్వార్థకులు లెగుస్తారు. ఇది మిషనరీల దేశం అయిపోద్ది. ఈ ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. ఇది భారతదేశానికి ఉద్యమ కాలం వచ్చింది. సంఘం శ్రమపరచబడుతూ ఉండగా స్వార్థ బహు వేగంగా పరిగెత్తింది. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియులారా, మరొక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయన చూడ్డానికి వచ్చారు, గొర్రెల కాపర్లు కూడా ఆయన చూడ్డానికి వచ్చారు. జ్ఞానులు బంగారు బోళము సాంబ్రాన్ని తెచ్చారు, గొర్రెల కాపర్లు ఏం తేలేదు. వాళ్ళు ఖచ్చితంగా భారతీయులై ఉంటారేమో నా డౌట్. మనకు తీసుకోవడమే అలవాటు గాని ఇవ్వడం భారతీయులకు అలవాట్లేదు. చాలా కాలం బ్రిటిష్ వాళ్ళతో పరిపాలించబడ్డాం మనం. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఏమి దొరికిద్దా అని మనం ఆశిస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా ఆ స్వభావం పోయిందా లేదా అనేది అనుమానం నాకు కలుగుతూ ఉంటది. ప్రభువుకి ఇచ్చేవాడు జ్ఞాని, ఇప్పుడు ప్రభువుకి ఇవ్వలేనివాడు గొర్రెలు కాచుకునేవాడు. దేవునికి నీ సమయం ఇస్తే ఆయన మర్చిపోతాడా? దేవునికి నీ పిల్లల్నిస్తే మర్చిపోతాడా? దేవునికి నీ సమయం ఇస్తే మర్చిపోతాడా? దేవుని కొరకు నువ్వు పాట పాడితే మర్చిపోతాడా? ఆయన నామమును బట్టి ఆయన గిన్నెను నీళ్ళిచ్చినా మర్చిపోనని చెప్పాడు. ఆయన మర్చిపోవుటకు ఆయన మనిషి కాదు. తప్పనిసరిగా నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఈ రాత్రి నువ్వు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు? క్రీస్తునందు నీ ప్రయాస ఏది వ్యర్థం కాదని పౌలు మొదటి కొరింది 15:58 తెలియచేశాడు. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని చెప్పాడు. కాబట్టి ఆత్మయందు తీవ్రత కలిగిన వారై మీరు ప్రభును సేవించమంటాడు పౌలు. నువ్వు ఒకసారి ఆలోచించు, లోతుగా నడుస్తున్నావా, పైపై నడుస్తున్నావా? ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. మనం ఆదికాండములో ఆదామును మనం చూస్తాం. ఆదాము ఒంటరిగా ఉన్నాడని దేవుడు తలంచాడు. అతనికి సాటి అయిన సహకారిని చేయాలనుకున్నాడు. అంతేగాని ఆదాము నాకు పెళ్లి చేయమని దేవుణ్ణి అడగల. దేవుడు అనుకోని ఆదాము పెళ్లి చేశాడు. అందుకే దేవత దొరికింది. నువ్వెతుక్కుంటే నీకు దెయ్యం దొరికింది. 1000 సంవత్సరాల క్రితం ఆదాము యొక్క పెళ్లి దేవుడు చేయాలని ఆశిస్తే, ఆదాము యొక్క ప్రకటముకను తీసి దేవుడు అవన్ను చేస్తే, ఈ రోజుల్లో నువ్వు ఎటువంటి భక్తి చేయాలి? నీ వివాహం దేవుడు చేయాలా, నువ్వు చేసుకోవాలా? నీ వివాహం వాట్సాప్ లో చూసి చేసుకున్నావా, ఫేస్బుక్ లో చూసి చేసుకున్నావా, యాకోబు రాహేలును ప్రేమించి చేసుకున్నట్లు కూడా చేసుకున్నావా? నీ వివాహంలో లోతైన అనుభవాలు ఎక్కడైనా కనబడతాయా? అవును, ఈ మాటలు నీకు బాధ కలుగు చేస్తాయి. అవును, యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకున్నావా నీవు నీ భార్యని? నువ్వు బైబిల్ కాలేజీలో సెలెక్ట్ చేసుకున్నావా నీ భార్యని? లేక దేవుడు సెలెక్ట్ చేశాడా నీ భార్యని? విషయమై నువ్వు లోతుగా నడిస్తే ఆ ఆశీర్వాదం నీ జీవితంలో వేరుకుంటది. ఈ మాటలు మీలో ఎవరైనా బాధ పెడితే నన్ను మనపూర్వకంగా క్షమించండి. పెళ్ళైన వారు మీరు విడిపోవాలని ఈ మాట నేను చెప్పట్లేదు. ఆల్రెడీ వివాహమైంది, మీరు కలిసి ఉండండి. వివాహం కాని అవని బిడ్డలకి ఈ మాట చెప్తున్నాను నేను. దయచేసి మీరు తప్పు చేయొద్దు. వివాహానికి పూర్వమే మీరు తప్పు మార్గాలు ఎన్నుకోవద్దు. దేవుడిని భాగస్వామిని ఆల్రెడీ నిర్మించాడు. ఎప్పుడు ఆయన నీ ఎముక ఎక్కడుందో ఆయన తీసుకొస్తాడు. నువ్వేం తొందరపడాల్సిన అవసరం లేదు. నీ దృష్టి మారు మనసు మీద పెట్టు. దేవుని సన్నిధిలో బాప్తిసం మీద పెట్టు. నువ్వు భక్తి జీవితం మీద పెట్టు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. నా ప్రియమైన స్నేహితులారా, మీ భక్తి జీవితంలో లోతుగా మీరు వెంబడిస్తున్నారా? చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మన మారు మనసు విషయంలో మనం లోతైన భక్తి జీవితం చేస్తున్నామా? యేసు ప్రభు కాలంలో జక్కయ్య మేడి చెట్టు ఎక్కి ప్రభును చూస్తున్నాడు. లూకాసు వార్త 19 అధ్యాయంలో ఆ వ్యక్తి మనకు కనపడతాడు. జక్కయ్యకి యేసుప్రభును చూడాలనుకున్నాడు. యేసుప్రభు కనపడలేదు. ఇది మీ అందరికి బాగా తెలుసు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. అందుకని యేసుప్రభు ఏ త్రోవను వస్తాడో ఆ త్రోవను ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభువే ఆ చెట్టు దగ్గర ఆగాడు. జక్కయ్య త్వరగా దిగు అని చెప్పాడు. నేను నీ ఇంట ఉండాలి అని చెప్పాడు. ఆశ కలిగిన వ్యక్తుల్ని ప్రభు విడిచిపెట్టాడు. నువ్వు లోతుగా నడవాలని నీ ఆత్మ కొట్టుకుంటున్నా ఈ రాత్రి. దేవుడు నిశ్చయంగా నిన్ను కలుసుకుంటాడు ఈరోజు. జక్కయ్య సంతోషంగా చెట్టు దిగాడు. మీరు గుర్తుంచుకోవాలి, అప్పటికింకా జక్కయ్య తన పాపాలు ఒప్పుకోలేదు. పాపాలు ఒప్పుకోనకు మునిపే జక్కయ్యకి ఇంత సంతోషం ఉంటే ఒప్పుకున్న తర్వాత ఇంకెంత సంతోషం ఉండి ఉండేది. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నానని చెప్పాడు. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగంతలు ఇస్తున్నానని చెప్పాడు. యేసు ప్రభు వారు జక్కయ్య విషయమై ఏం చెప్పాడో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య అబ్రహాము కుమారుడైపోయాడు. అయితే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, దమస్కు దగ్గర దేవుడు సౌలును దర్శించాడు. దేవుడు సౌలు పాపం గురించి మాట్లాడాడు. నీవు హింసిస్తున్న యేసు నేనని చెప్పాడు. ఎప్పుడైతే సౌలు ఈ స్వరం విన్నాడో, 3 దినాలు భోజనం మానేసి చూపు లేని వాడై నీళ్లు త్రాక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, జక్కయ్య యేసు ప్రభును కలుసుకున్నాడు. కానీ 3 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా జక్కయ్య విషయంలో బైబిల్లో లేదు. అయితే దేవుడు సౌలును దర్శించిన తర్వాత 3 దినాలు ఉపవాసం ఉండమని ఎవరు పౌలుకి చెప్పలేదు. కాని తన పాపమంతా ఒప్పుకోవడానికి పౌలు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఏం జరిగింది? తను చూపు రావాలని పౌలు కోరిక లేదు ప్రియులారా. భోజనం చేసే మనసు లేదు, నీళ్లు తాగే మనసు లేదు. దేవుడు అననీయ అనే శిష్యుడు దమస్కులో ఉంటే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చెయ్యి, అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని చెప్పాడు. నేను ఎలాగా ఎంతలోతుగా ఒప్పుకున్నాడు పౌలు తన పాపాలను నేను వివరించలేను. కానీ ఆదాయ జనుడి యొక్క మారు మనసును గురించి వివరించే అంత యోగ్యుని నేను కాను. మరలా జీవితంలో ఎన్నడూ తాను తప్పు చేయలేదు. దమస్కు దగ్గర దేవుని కలుసుకునే నాటి నుంచి తన జీవిత చివరి భాగం వరకు దేవుణ్ణి ఎన్నడూ ఆయన బాధ పెట్టలేదు. 3 దినాలు యూదాను వాని ఇంటి ఉన్నాడు, ఉండి ప్రార్థన చేసుకున్నాడు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఒంటరిగా గడిపాడని బైబిల్ స్కాలర్స్ చెప్తూ ఉన్నారు. 31 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రపంచమంతా తిరిగాడు. నేను ప్రభువును పోలి నడుచుకున్నానని చెప్పిన వాడు అతని. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే అని చెప్పింది అతని. నా ప్రియమైన స్నేహితులారా, రోమా 15:23 ఇలాగంటున్నాడు పౌలు, నేను సంచరించవలసిన భాగం ఇక లేదన్నాడు. నా మీద మోపబడిన నేరములు ఎవడు కూడా రుజువు పరచలేడన్నాడు. అధికారులు ఆయన ఏం చేయలేకపోయారు, దెయ్యాలు ఆయన ఏం చేయలేకపోయినాయి. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం ప్రకారం పాములు ఆయన ఏం చేయలేకపోయినాయి. యూదులు ఆయన ఏం చేయలేకపోయారు, ప్రధాన యాజకులు ఆయన ఏం చేయలేకపోయారు. మీ భక్తి జీవితంలో మొట్టమొదటి మారు మనసు లోతైన అనుభవంలోనికి మీరు రండి. ఈ తరాన్ని ప్రభు మీకు రాసిస్తాడు. మీరు పడుతూ లెగుస్తూ ఉండే భక్తి చేయొద్దు. మీరు మారు మనసు విషయమై లోతుగా వచ్చినట్లయితే మీ ప్రాంతానికి మీరే పౌలులు, ఈ తరానికి మీరే పౌలులు. ఈ రాత్రి ప్రభు పేరుకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఒక్కొక్కరు 1000 మంది పౌలులు చేసినంత పని చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం విన్నావో నాకు తెలీదు. నువ్వు ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ హెడ్ ఫోన్స్ లో ఈ వాక్యం వింటున్నావా? నా స్నేహితుడా, ప్రభు నిన్ను దీవించును గాక. నా చెల్లెలా, దేవుడు నీకు భారం ఇచ్చును గాక. నువ్వు పాపాన్నప్పుకొని ప్రపంచానికి ఉపయోగపడని వ్యక్తివిగా ఉంటావా? ప్రభు నన్ను రక్షించాడని మాత్రమే నువ్వు చెప్పగలవా? లేకపోతే పౌలు వలె చెరసాలను మందిరంగా మార్చేస్తావా? నా ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను లోతుగా నడిపిస్తాడు. నీ మారు మనసు లోతుగా ఉంటది. పౌలు కత్తి వదిలిపెట్టాడు, సంఘాన్ని పాడు చేసేటువంటి పనిని మానేశాడు, దేవుని దుఃఖ పెట్టే పని మానేశాడు. ఈ రోమా పౌరుడు ఇప్పుడు దేవుని సంతోష పెట్టడం మొదలు పెట్టాడు. ఆయన భక్తి జీవితాన్ని గ్రాఫ్ లో మనం చూసినట్లయితే అది దినదినము పైకి వెళుతూ ఉంది. ప్రభు నిన్ను అలాగా చెయ్యాలని సభలకు తీసుకొచ్చాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని పౌలు చెప్పాడు. లవ్ దగ్గే వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. శరీరరీతిగా నా ముఖం చూడని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. కొలసీ 2:1 ఆ మాటలు రాయబడి ఉన్నాయి. నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. నేను 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు మానక నేను మీకు బోధించానని చెప్పాడు. కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి బుద్ధి చెప్పానని చెప్పాడు. అపొస్తలుల కార్యము 20:31 ఆ మాటలు రాయబడి ఉన్నాయి. 3 సంవత్సరాలు రాత్రి మగుళ్ళు కన్నీళ్లు ఎలాగ విడవగలడు ఒక వ్యక్తి? కన్నీళ్లతో వర్తమానాలు విత్తే సేవకులు ఉన్నారా ఈ రోజుల్లో? వాక్యము కన్నీళ్లను ఆ దైవ సేవకులకు ఇవ్వగలుగుతుందా? ఎంత భారంతో పౌలు పనిచేశాడు, రాత్రి మగళ్ళు కన్నీళ్లు ఆగటలేదు ఆయనకి. 3 దినాలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే తన జీవిత ప్రారంభంలో 3 సంవత్సరాలు నశించిపోయే ప్రజల కొరకు ఏడవగలిగాడు ఆయన. ఇలా రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచిన సేవకుడు బైబిల్లో పౌలు తప్ప ఇంకెవరు లేరని మనం చెప్పొచ్చు. కొలస్సీ 1:28 మనం వస్తే ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణుడైపోవాలంటాడు. ప్రతి మనుషుడికి నేను బుద్ధి చెప్పాను, ఈయనకి ఎట్లా కుదిరింది? ప్రపంచమంతా తిరిగే ఈ సేవకుడికి ప్రతి వ్యక్తి మీద ఎలా మనసు పెట్టగలిగాడు? సేవే ఆయన ప్రాణం, సువార్తే ఆయన గురి, సంఘాలను కట్టడమే ఆయన ఊపిరి, ఆయన వైరాగ్యానికి సమమైన వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. నిద్రించుచున్న ప్రజలను లేపాడు ప్రభు కొరకు ఆయన. నా ప్రియమైన స్నేహితులారా, రేపు వెళ్ళిపోతాడంటే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుంటాడు ఆయన. వాక్యం వినేవాడికి నిద్రాభారం వస్తుంది, ఆయనకైతే నిద్రాభారం లేదు. ఆయన చాలాసేపు ప్రసంగించాడని అపొస్తలుల కార్యము 20:9 వ్రాయబడింది. అయితే ఐతుకని యవనస్తుడు కిటికీల నుంచి కింద పడి చనిపోయాడు. అతను చనిపోయాడు, పౌలేమంటున్నాడు అతని ప్రాణం అతను ఉందంటున్నాడు. ఆయన విశ్వాసం చరిత్రకి ఎదురెత్తుతుంది. పరిస్థితులు ఒకటైతే ఆయన ఇంకోటి మాట్లాడుతుంటాడు. శవమై కింద పడి చచ్చిపోయాడని క్లియర్గా ఉంది వాక్యంలో. పౌలు అతని ప్రాణమాత్రంలో ఉందంటున్నాడు. నీ మారు మనసు భక్తి జీవితం లోతులో నువ్వు కట్టుకున్నట్లయితే పరిస్థితులకు భిన్నంగా నువ్వు పనిచేస్తావు, ప్రజల అభిప్రాయాన్ని తలకిందులు చేస్తావు. మనుషులు చచ్చిపోయారు అని ప్రజలు చెప్తే నువ్వు బ్రతికిస్తావు ఆయన నామంలో. ఆ బ్రతికిన ఆ చిన్నవాడిని వాళ్ళకి అప్పగించేశాడు. నా ప్రియమైన వారలారా, పరిస్థితులకు భిన్నంగా నువ్వు పనిచేయాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు ఈ రాత్రి నిన్ను అలా దీవించాలనుకుంటున్నాడు. లేచి నిలబడండి. చరిత్రలో ఏ విధమైన పరిస్థితులు మనం వింటున్నాం? 70,000 మంది మిషనరీని పంపించిన అమెరికా ఇప్పుడు చల్లారిపోయింది. ఒకప్పుడు ఉద్యమం ప్రారంభమైన యూరప్ లో మందిరాలు అమ్మేస్తున్నారు. ఆఫ్రికాలో విస్తారమైనటువంటి HIV పెరిగిపోతూ ఉంది. ఆసియా అభివృద్ధి వైపుకు వెళ్లిపోతూ ఉంది. ఆస్ట్రేలియా అదొక కొత్త కోణంలో పనిచేస్తూ ఉంది. సౌత్ అమెరికా అంతకంతకు కిందకు వెళ్లిపోతూ ఉంది. అయితే ఈ దినాల్లో పౌలును తీసుకొచ్చి గ్లోబ్ మీద నిలబెడితే పౌలేమంటాడు? యేసు ప్రభు నామలో ఈ ప్రపంచాన్ని బ్రతికిస్తానంటాడు ఆయన. పౌలు ఒక సింహం అండి ఆయన. ఆయన మరణానికి భయపడేవాడు కాదు. దేవుడు అపొస్తలుల కార్యము 21 ఆగబు ప్రవక్త ద్వారా యెరూషలేముకి వెళ్తే నువ్వు బంధించబడతావని మాట్లాడుతూ ఉంటే, నేను బంధించబడ్డానికి కాదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు. దేవుడు బంధకాల గురించి మాట్లాడితే పౌలు మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ మారు మనసు లోతుగా ఉన్నట్లయితే నీ మరణం వరకు నీ దర్శనం మారదు. డబ్బు నీ దర్శనాన్ని మార్చలేదు. ప్రజలు పెరిగినంత మాత్రాన నీ సామాన్యమైన స్థితిలోనే నువ్వు జీవిస్తావు. పౌలు అద్దె ఇంట్లో కాపురముండి తన కాలాన్ని ముగించాడు. దర్శనం మారని వ్యక్తి ఆయన, గురి యొద్దకు పరిగెత్తిన వ్యక్తి ఆయన, ఆత్మల కొరకు పరితపించిన వ్యక్తి ఆయన, ఒనేసిముకి చెరసల్లో సువార్త చెప్పినవాడు, ఒనేసిం వల్ల ఫిలమాను కలిగి నష్టాన్ని నేను తీరుస్తానని చెప్పాడు ఆయన. ఏమి దైవజనుడు నా ప్రిలరా! ఈ రాత్రి ప్రభు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. పౌలును గనక ఈ తరంలో ఉన్నట్లయితే పౌలు ఏం చెప్తాడు? అమెరికన్ల ప్రాణం అమెరికాలో ఉంది, మీరు భయపడద్దు అంటాడు. నేను పనిచేస్తాను అమెరికాలో, అమెరికా కొరకు 3 సంవత్సరాలు రాత్రి మగలు నేను ఏడుస్తాను, ఆస్ట్రేలియా కొరకు నేను పనిచేస్తాను, ఆఫ్రికా కొరకు నేను పనిచేస్తాను, ఏషియా కొరకు నేను పనిచేస్తాను. ఆయన ఆత్మల కొరకు పరితపిస్తుంది. నా ప్రియులారా, ఏదెన్సు ప్రజల మధ్య పౌలు పనిచేసేటప్పుడు, అక్కడ బహుభయంకరమైన ఆ ప్రజల పరిస్థితి చూసినప్పుడు పౌలు యొక్క ఆత్మ కొట్టుకుంటుంది. అతని ఆత్మ పరితాపం పట్టలేకపోతుంది. ప్రతిదినము సంత వీధిలో ప్రజలను కలుసుకుంటున్నాడు. అపొస్తలుల కార్యములు 17:16-17 చదువుకుందామా?
పౌలు ఏతెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయిను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చెను.
పట్టణం విగ్రహములతో నిండిపోయింది. కొన్ని వేల విగ్రహాలు అక్కడ ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఏథెన్స్ వారు సమస్త విషయాల్లో అతి దేవతా భక్తి కలిగినట్లుగా పౌలుకు కనపడింది. సంచరించుచూ దేవతా ప్రతిమలను చూస్తున్నాడు. ఒకదాని మీద తెలియబడని దేవుడు అని రాయబడింది. పౌలు ఇప్పుడు ఆ దాని మీద ప్రసంగం చేస్తున్నాడు. ఆ తెలియబడని దేవుడి గురించే మేము ప్రచురపరుస్తున్నాం అంటున్నాడు ఆయన. జగత్తును దానిలో ఉన్న సమస్తాన్ని నిర్మించింది ఆయనే. ఆయన హస్తకృత్యములో నివసించేవాడు కాదు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేశాడని చెప్తున్నాడు. ఆయన ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో నిర్మించబడేవాడు కాదని చెప్పాడు. ప్రిలరా సంత వీధిలో ప్రతిదినం ప్రజలను కలుసుకుంటున్నాడు. అంటే దేవుని ఆత్మ పౌల్ని ఎలాగా రేపుతుందో చూడండి. దేవుడు పౌలుకి ఎన్ని ఆత్మల్ని ఇచ్చాడు. సంత వీధిని మార్గాలను కూడా రోడ్లను కూడా పౌలు వదిలిపెట్టలేదండి. నా ప్రిలరా వాక్యంలోపలికి మనం వెళ్ళి చూద్దాం. అపొస్తల కార్యములు 19:9
అయితే కొందరు తమ హృదయములను కఠినపరుచుకుని ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతిదినము తోరన్ను అని ఒకని విద్యాశాలలో తర్కించుచూ వచ్చెను.
ఇక్కడ పాఠశాలలో దేవుని బిడ్డలను కలుసుకుంటున్నాడు. రెండేండ్లు అలాగా చేశాడంట. యూదులేమి గ్రీస్ దేశస్థులేమి ఆసియాలోని కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం విన్నారు. ఎటువంటి కృప పౌలుకు దొరికిందో చూడండి. పాఠశాలలో దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. అక్కడ కొత్త స్థలం కొని మందిరం కట్టాలనే ఆశలు ఆయనకేమీ కనబడలేదు. కానీ దేవుడు తనకిచ్చిన తరుణాలను ఉపయోగిస్తున్నాడు. దేవుని సేవకులారా, మీలో ఎవరైనా పాఠశాలలో ఆరాధనలు జరిగిస్తూ ఉంటే అది ప్రభు చిత్తమని నమ్మండి. కొత్త స్థలంలోకి వెళితే మందిరం కడితే ఇంకెక్కువ మంది వస్తారనే అభిప్రాయాల గురించి మీరు ఆలోచించక మీ ప్రాంతాలను దేవుని వాక్యంతో నింపేయండి. అపొస్తల కార్యం 19:8 మనం వెళదాం.
తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 గడిపెను.
సమాజ మందిరాల్లో దేవుని రాజ్యం గురించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. సంత వీధుల్లో ప్రకటించాడు. పాఠశాలలో ప్రకటించాడు. ఆసియానందుట యేసే దేవుడని ప్రజలను ఒప్పించేశాడు. ఆర్తిమి దేవి యొక్క మహిమ తగ్గిపోయింది. ఆమె బొమ్మలను కొనేవాళ్ళు లేరు. దేమేత్రనే కంసాలి ఆ విషయాన్ని తనతోటి పనివారితో చెబుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. అపొస్తల కార్యములు 19:24-26 కూడా చదువుకుందామా.
ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి ఆర్తిమే దేవికి వెండి గుళ్లను చేయించటం వలన ఆ పనివారికి మిగుల లాభం కలగజేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుగూర్చి అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగ్గా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు దాదాపు ఆసియాయందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు.
ఆ కంసాలి ఏమని చెప్తున్నాడు? ఆర్తిమీ దేవి బొమ్మలను ప్రజలు కొనటం వల్ల మన పనికి బాగా జీవనం జరుగుతూ లాభం బాగా వస్తా ఉంది. ఈ పౌలు వచ్చి చేతులతో చేయబడినవి దేవతలు కావని చెప్తున్నాడు. ప్రజలు యేసు ప్రభుని విశ్వసించి మన బొమ్మలు కొనడం మానేశారు. దేవతల వ్యాపారాలను దెబ్బతీసేశాడండి ఈయన. ఆర్తిమీ దేవి యొక్క మహిమను తగ్గించేశాడు. మరొక విషయాన్ని మనం చూద్దామా. అపొస్తల కార్యములు 17:6
అయితే వారు కనపడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు.
ఇక్కడ యాసోను ఇంటిని పౌలు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇళ్లను ఉపయోగించాడు, సంత వీధులను ఉపయోగించాడు, పాఠశాలను ఉపయోగించాడు, ఆసియానందట యేసే దేవుడని ప్రజలను ఒప్పించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా సహోదరులరా, మీ మారు మనసు లోతుగా మీ జీవితాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను పరిపూర్ణంగా పాపంలో నుంచి విడిపించునుగాక. ఎన్నడూ తిరిగి మీరు లోకంలోకి వెళ్లకుందరుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికే చాలాసేపు మీరు నిలబడ్డారు, ముగించాలనే నేను మిమ్మల్ని నిలబెట్టాను కానీ ముగించలేకపోయాను, చాలా ఆలస్యమైంది, దయతో మన్నించండి. దయగలిగిన మా తండ్రి ప్రభువా, దినములు గడిచే కొలది మా భక్తి జీవితాన్ని లోతుకు నడిపించాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభువా, మమ్మల్ని ఇంకా ఇంకా లోతుకు తీసుకుని వెళ్ళు. ఈ రాత్రి మమ్మల్ని అలాగా ఆశీర్వదించు. ప్రభువా, నేను లోతైన మారు మనసు పొందలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, నన్ను లోతుగా నన్ను తీసుకుని వెళ్ళు. తిరిగి ఇచ్చివేయవలసిన వాటిని ఇచ్చివేయినట్లుగా నాకు సహాయం చేయి. నీ మాట నాకు వినబడినప్పుడు 3 దినాలు ఉపవాసం ఉన్న పౌరు వలె నన్ను కూడా నడిపించు. ప్రభువా, పాఠశాలను ఉపయోగించాడా దైవజనుడు? ప్రభువా, యాసోను ఇంటిని ఉపయోగించాడు. సంత వీధుల్లో నీ వాక్యాన్ని ప్రకటించాడు. దేవా, నాకు కూడా అటువంటి వైరాగ్యం. భారతీయులను చూచినప్పుడు ఆత్మల పరితాపం పట్టలేని సేవకుడుగా నన్ను చేయి. నా మారు మనసు లోతుగా ఉన్నట్లయితే నేను కూడా పౌలు వలె పని చేయగలుగుతాను. డబ్బు ఆయన దర్శనాన్ని మార్చలేదే, ఆయన చదువు ఆయన దర్శనాన్ని మార్చలేదే, సేవలో ఆయన కలిగిన కష్టములు శ్రమలు ఆయన దర్శనాన్ని మార్చలేదే. ప్రభువా, నన్ను అలాగే చేయండి. నాకు భారతదేశం కావాలి, నాకు గ్లోబ్ అంతా కావాలి, ప్రపంచమంతా నీ చేతుల్లో పెట్టాలి. నాకు 2 ఆశలు ఉండనియొద్దు. 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచు ఎలాగ పనిచేశాడో నాకు కూడా అటువంటి కృపనీవు. కన్నీళ్లతో వాక్యం అందించడానికి నాకు సహాయం చేయి. ప్రార్థనా భారమీవు, చెరసాలను మందిరంగా మార్చిన పౌలు వలె మమ్మల్ని చేయండి. ప్రభువా, ఈ ప్రజలను ఒక్కొక్కరు 1,000 మంది పౌలు చేసినంత పని చేయాలి. యేసునామములు అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించనుగాక. ఆమేన్.